नगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां तं मुष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवां मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतत्यं त्रिपुरं मगः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् जगद्धात्रीं अहं देवीं आरिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वती। జగన్మాత సంకల్పంతో మనం ప్రారంభించుకున్నాం మార్కండేయ పురాణ పర్వదినంలో. ఈరోజు 7వ రోజు కార్యక్రమంలో గడుపుపెట్టాం, సప్తమ దివస కార్యక్రమం. మరువు కూడా ఇవాళ వచ్చేవాడు ప్రధానంగా సప్తమ మరువి వైవస్వతం అను అది విశేషం అంటే ప్రతి శ్లోకం మంత్రములతో తయారు చేశాను అన్నారు వేదవ్యాసు గారు ఈ పురాణాన్ని. చూడడానికి ఇవన్నీ మహాత్ముల చరిత్రలు, చరిత్ర అంటే ఉంది నడుస్తున్న కథే కదా. ఇవాళ మనం ఎలా అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామో మహాత్ములు కూడా కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలలో లోకాలను ప్రభావితం చేసే శక్తి ఉంది, మంత్ర దీక్ష ఉంది, అందుకే వాళ్ళ చరిత్రలు పురాణాలు అయ్యాయి. మనం కూడా సరైన రీతిలో నడుచుకుంటే మన జీవితం కూడా పురాణం అవుతుంది. రెండు రకాలు ఇక్కడ, పూర్తి సత్వగుణంతో సమయాచారము దక్షిణాచారము అని అమ్మవారిని ఉపాసన చేసే విధానాల్లో ముఖ్యమైన మార్గాలు రెండు ఉన్నాయి. ఒకటి సమయాచారం, ఇంకోటి దక్షిణాచారం. ఈ రెండింటిని ఉపాసిస్తే వాడికి ఈ జన్మలోనే విముక్తి కలుగుతుంది. ఈ రెండింటిని ఉపాసించే వారికి పెద్దగా ఫాలోయింగ్ ఉండకపోవచ్చు, అంటే కొద్దిమంది జనమే వినేవాళ్ళు ఉండొచ్చు, కానీ దీనివల్ల ఈ జన్మలో మాత్రం వాడు విముక్తి పొందుతాడు. ఇంకా మూడవ మార్గం వామాచారం అని ఉంటుంది. వామాచార మార్గాన్ని అవలంబించేవాడు ఎక్కడికైనా వెళితే కొంచెం జనం ఎక్కువ వస్తారు, ఫాలోయింగ్ ఉంటుంది. అది ఏం చెప్పినా అర్థమైనా అర్థమైపోయినా ముఖం చూడగానే మనకు అసహ్యం కలుగుతున్నా, నవ్వు లేకపోయినా, బిగుసుకుపోయినా, ఎందుకో జనం మాత్రం అక్కడికి రావాలనిపిస్తుంది. ఇక అది క్షుద్రశక్తి అంటారు ఈ వామాచారం. ఇటువంటి వాళ్ళు తాము భ్రష్టులే, ఇతరులను భ్రష్టులు చేస్తారు. అంచేత ఇటువంటి వాళ్ళకి కనీసం 1000 జన్మలకు పైనే పడుతుంది మోక్షం పొందడానికి అన్నారు. నాలుగవది కౌళవాచారం అని ఉండదు. ఈ కౌళ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా ఒకప్పుడు చదువుకోకపోయినా అమ్మ అనుగ్రహంతో మంచి అద్భుతమైన పాండిత్యం వస్తుంది. వీరికి కూడా క్రమక్రమ సాధన వల్ల 2-3 జన్మల్లో తరించి యోగం వస్తుంది. కాబట్టి అన్నిటిలోకి ఉత్తమం సమయాచార దక్షిణ మార్గాలు, దక్షిణాచారాలు. అధమాధమం నీచం వామాచారం. అలాగే ఆచారం ఏమి తిరస్కారం కాదు, ఇచ్చేదంటే అన్ని ఆచారాలు అమ్మవారి దాంట్లో ఉన్నాయిగా. కౌళాచార తత్పర అని ఉందిగా అమ్మకి కౌళాచారం. ఈ 4 మార్గాల్లోనూ సమయాచార దక్షిణాచార మార్గాలని మనకి మార్కండేయ పురాణం సంపూర్ణంగా నిరూపించింది. మీరు చూసారు కదా ఒక్కొక్కడు ఇలా గడ్డం పెంచుకుని ఏదో వికిర్ణం అవుతున్నట్టుగా ఉండి మొహం అలా ఉంటాడు. ఆ ముఖంలో ఒక రకమైన కళ ఉండదు, ఏమి పద్యంలో మాధుర్యం ఉండదు. ఇదంతా వామాచార తత్పరత్వం అంటారు. ఈ వామాచార తత్పరత్వం ఏంటంటే తాత్కాలికంగా ఉంది, ఏదో తెలియని ఒక ఆకర్షణగా లాక్కొస్తుంది, కానీ కొన్ని వేల జన్మలు వాళ్ళు వాడిని భ్రష్టుని చేస్తుంది. మరికొందరు ఉంటారు కౌళాచార తత్పరులు, హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడినట్టుగా సరస్వతి కటాక్షిస్తుంది. వీళ్ళు పూర్వజన్మలో తపస్సు చేసి భ్రష్టులు ఇవ్వడం వల్ల ఉపన్యాసకులు అవుతారు ఈ జన్మలో. ఆ ఉపన్యాసానికి జనం కూడా బాగా వస్తారు, కానీ వీళ్ళు కౌళాచారంలో ఉండడం వల్ల అమ్మవారి కులశక్తి వాడిని కాపాడి ఈ జన్మలో కాకపోతే 2-3 జన్మల తర్వాతనే వాడిని మోక్షానికి పంపుతుంది. మీకు ఎటు చెడిపోయిన ఈజంబులు అనే మోక్షం పొందడానికి సమయాచారం దక్షిణాచారాలు పెట్టుకోవాలి. అందులో దక్షిణాచార మార్గాన్ని గృహస్థాశ్రమంలో ఉన్న వారి కోసం పూర్వకాలంలో మహాత్ముడు వేదవ్యాసుడు అందించాడు. గృహస్థాశ్రమములో ఉన్నంత వరకు పూర్తిగా దక్షిణాచారం కంటే ఉత్తమం లేదు. కానీ అది ఇప్పటికీ చాలామందికి తెలియకే దాని జోలికి వెళ్ళడం. సమయాచారం ఇక సామాన్యులుగా శంకరాచార్యులు వారి వంటి వారు మాత్రమే అనుష్ఠానం చేయగలరు. ఒక మాదిరి వాడు దాని అనుష్ఠానం చేయలేడు. మన అదృష్టం వల్ల శంకరాచార్యుల వారు దక్షిణామనాయ, పూర్వామనాయ, పశ్చిమామనాయ, ఉత్తరామనాయ శారదాపీఠాలు నాలుగు పెట్టారు. అందులో దక్షిణామనాయం శృంగేరి, అది శృంగపురం, ఋష్యశృంగపురం. ఒకప్పుడు ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశాడు, అది దక్షిణామనాయం. ఆ తర్వాత పూర్వామనాయం అని ఇప్పుడు మనం పూరి జగన్నాథం అంటున్నామే, అది పూరి కాదు కర్మ, పురి, జగన్నాథపురి. ఆ జగన్నాథపురి అనే శబ్దం హిందీ అయితేనే ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో నా పేరే ఇలాగే అయిపోయి కర్మ గారి ఆ పూరి అయిపోయింది. తిండింటే కూడా కొంచెం ఇష్టం కరకమని. అందువల్ల పురి జగన్నాథపురి, అక్కడ పూర్వామనాయ పీఠం స్థాపించాడు. ద్వారకా నగరంలో పశ్చిమ దిక్కున అరేబియా సముద్రమే, అది పశ్చిమ సముద్రం అసలు, అక్కడ ఆయన పశ్చిమామనాయ పీఠాన్ని స్థాపించారు. ఇంకా ఉత్తరంలో ఇప్పుడు జోషిల్ మఠం అంట బదరికి కొద్దిగా ఒక 5-6 కిలోమీటర్ల ముందు ఉంటుంది అనమాట, 15 కిలోమీటర్లు అనుకుంటాను ఇంచు మంచిగా డిస్టెన్స్ ఏదైనా మొత్తం మీద బదరికి ముందు అది జోషిల్ మఠం అని గర్వపడుతుంది. అక్కడేమో ఉత్తరామనాయ పీఠాన్ని స్థాపించారు, శంకరాచార్య పీఠం అనమాట. ఈ నాలుగు కూడా ఈ నాలుగు సంప్రదాయాలు లోకంలో వ్యాపింపజేస్తూ సమయాచారమును ప్రధానముగా లోకంలో అందించాయి. వారు మాత్రమే దానిని సంపూర్ణంగా పరిపాలించగలరు. ఇంకా నడిచే సరస్వతి మహాత్ములు మనకి చంద్రశేఖర యతీంద్రులు వారండి, కంచి కామకోటి పీఠాధిపతులు. అసలు చంద్రశేఖర సరస్వతులు వారంటే ఆ పేరుతో మనం పిలుస్తున్నాం కానీ ఆయన దేవుడు, అమ్మవారు ఆ రూపంలో మన ముందు నడిచింది. ఈ యుగంలో ఇంక మీరందరూ రాసుకోండి, నేను చెబుతున్నా, మనకి దేవుడు అంటే ఆయన కళ్ళ ముందు కనపడిన వాడు. ఇంచుమించుగా మన అందరం అంతో ఎంతో చూసాం ఆ పుణ్యాత్మని. సరస్వతీదేవి భూమి మీద ఆయన రూపంలో నడిచింది, ఆ పీఠం పీఠమే. నా అదృష్టమో లేకపోతే అమ్మవారి అనుగ్రహమో కానీ చంద్రశేఖర స్వామి వారిని చూశాను, జయేంద్ర సరస్వతుల వారిని చూశాను. విజయేంద్ర సరస్వతుల వారి కంచిలో నేను ఉపన్యాసం చెబుతున్నప్పుడు 2 గంటలు పక్కనే కూర్చో వేసి కూర్చుని విని వెళ్ళేవారు. ఆయనకి నేనంటే మరింత ఎక్కువ ప్రేమ, విజయేంద్ర సరస్వతుల వారు మళ్ళీ చంద్రశేఖర సరస్వతులు వంటి వారే. ఈ పీఠాల వాళ్ళంతా నిజమైన నియమనిష్టాగరిష్ఠులు, సమయాచార తత్వలు. ఇంకా చాలా రకాల పీఠాలు, ఉత్తమ పీఠాలు ఎన్నో ఉన్నాయి. ఈ యుగ కాలంలో నేను మీకు ఇవన్నీ ఎందుకు చెబుతానంటే సప్తశతి యొక్క సారాంశం వినాలంటే ముందు తెలుసుకోవాలి. మన కళ్ళ ముందు పురాణాలు ఉంటే వాటిని మర్చిపోతున్నాం మనం. అవధూత సాక్షాత్తు దత్తాత్రేయుడు గణపతి సచ్చిదానంద స్వామి వారి రూపంలో మనకు వచ్చారనిపిస్తుంది. ఆ మహానుభావుడు స్వయం సాధనతో తపోనిష్టాగరిష్ఠుడై అపూర్వ పీఠం ఆయన చాటారు. నేను చెప్పాను కదా మీకు అవధూతల యొక్క పరీక్షలు విచిత్రంగా ఉంటాయి. వీళ్ళని తట్టుకోలేక అజ్ఞానంలో పడిపోయి దూరంగా అయిపోతూ ఉంటాం. ఆయన నాకు కన్నతండ్రి లాంటి వాడు. ఆయన ఆయనకి ఎంతో కాలంగా నేను ఆస్థాన విద్వాంసుడిగా కూడా ఉన్నాను. ఎంతోమంది మహానుభావులు ఈ భూమండలంలో పీఠాలను స్థాపించి ధర్మ సంస్థాపన చేస్తున్నారు. కొన్నింటిలో ఉచ్చస్థితి ఉంటుంది, కీర్తి ఉంటుంది, కొన్నింటిలో ఉండకపోవచ్చు. చివరికి అందరి యొక్క లక్ష్యం ఏంటి మనందరికీ చివరికి? అపారమైన వేద ధర్మమును లోకములో వ్యాపింపజేయటమే. కాబట్టి ఇందులో వాడు గొప్పవాడు, వాడు పరికమాలు వాడు అనడం కంటే వారిలో గొప్ప ఉంటే స్వీకరిద్దాం, ఏదైనా పరికమాలు నష్టం ఉంటే మనకి దాన్ని వదిలేద్దాం, వాడి కర్మ వాడిది. ఇప్పుడు రోడ్డు మీద పోయేవాడు పొరపాటు రాంగ్ రూట్లో పెడితే వాడి ఫలితం వాడు అనిపిస్తాడు, ఆపినా వినడు కనుక. కానీ అందులో మంచి ఉంటే మాత్రం దానిని మనం తప్పక స్వీకరించాలి. అసలు మన ధర్మమే అది చెబుతున్నది, ఇతరులను తిట్టడం కంటే నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి ప్రయత్నించు. అందుకని బ్రహ్మదేవుడు లోక సంస్కారాన్ని చెయ్యాలి అంటే ఏం చేస్తే బాగుంటుందా అనుకున్నాడు ఆయన. అనుకుని వెంటనే కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళల్లో నుంచి ఒక గొప్ప వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుతురు నుంచి ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు. చక్షుహు అంటే కన్ను, కన్ను నుంచి పుట్టాడు కనుక అతన్ని చాక్షుషుడు అన్నారు. ఈ చాక్షుషుడు అనేవాడు పుట్టగానే నాన్నగారు నన్ను ఎందుకు పుట్టించారు అని అడిగాడు. నాయన, లోకంలో ఈ మధ్యకాలంలో ధర్మం లుప్తమవుతోంది, అమ్మవారిని అర్చన చేసి పొందడానికి కౌళాచార, వామాచార, దక్షిణాచార, సమయాచారాలు అనే 4 మార్గాలు నేను విధించాను. ఈ మార్గం ఏది మంచిదో తెలుసుకోలేక ఉత్తముల వెంట పడక అజ్ఞానంతో కాలక్షేపం చేస్తున్నారు, వీళ్ళందరికీ కనువిప్పు కలిగేలా చేయడం కోసం కళ్ళంలోంచి పుట్టించాను అన్నాడు. చక్షు నిర్మీలితం చేయడానికి నిన్ను సృష్టించామని కానీ ఈ దిక్కువారిన జనాన్ని ఏం బాగు చేస్తాను తండ్రి అన్నాడు. ఎంత తొందరపడి పరమేశ్వరుడు ఆయన, పరమాత్ముడు ఆయన, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మదేవుడు అంటే సామాన్యుడా ఆయన. ఒక సృష్టి చేసి ఈ సృష్టిని కాస్త మరమ్మత్తు చెయ్యంటే నీది పనికి మారిన సృష్టి అని తండ్రిని ఎవరైనా అనవచ్చునా? ఈయన తొందరపడి ఆ మాట అన్నాడు. అప్పుడు ఆయన ఆగ్రహించి, నీకు ఒక ఉత్తమ స్థాయి ఇద్దామనుకున్నాను, మాట తూలేవు, ఇది పనికి మారిన సృష్టి, ఈ జనమంతా పనికి మారిన వాళ్ళు అన్నావు. అంటే భగవంతుడైన నేను నీకు తండ్రిని, తండ్రి సృష్టిని కాదన్నావు. ఒక తండ్రికి ఒక 5-6 పిల్లలు ఉన్నారనుకుందాం, అందులో ఒకడు బాగా కీర్తి తెచ్చుకోవచ్చు, రెండోడు కీర్తి తెచ్చుకోకపోవచ్చు, కానీ అందరూ ఆయన పిల్లలు. ఆ విషయం మర్చిపోతున్నాను. కీర్తి వచ్చినా రాకపోయినా, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసినా చేయకపోయినా, మెరిక అయినా కాకపోయినా, జుట్టు చెత్త బరికినా ఉన్నా లేకపోయినా, వాడు ఆ తండ్రి పిల్లవాడేగా. కాబట్టి ఒక చోట ఉండి లేకపోతే ఒక చోట సంపాదన ఉండి కాస్త కీర్తి ఉన్నంత మాత్రం చేతనే పుత్రుడు కాదు. వీళ్ళంతా నా పుత్రులే, అందరూ నా సృష్టి. నా సృష్టిలో నువ్వు లోపాన్ని వెతికావు, కాబట్టి ఈ క్షణమే చచ్చి ఆత్మవై అల్లాడిపో అన్నాడు. ఆత్మగా అల్లాడటం అంటే శరీరం ఉండదు, శరీరం లేకపోవడం వల్ల నిలకడ ఉండదు, నిలకడ లేకపోవడం వల్ల నానాయాతన. అప్పుడప్పుడు రోడ్డు అమ్మట వస్తుంటే ఓ వెలుగు రోడ్డు కనబడుతుండదు, గాలికల్లా ఉగ్గుతుంది, అది మనిషిలా కనబడుతున్నాడు గొట్టం. నేను దానిలో వస్తుంటే చూసాను, ఓ వెలుగు ఇలా అనమాట, టిక్ 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 కదుతుంది, వీడేమంటారు కదులుతున్నాడు అనుకుంటే అదో వెలుగును. అలా కదిలేదని ఆత్మ అంటారు. ఆత్మ అంతటా అలా కదులుతుంది, దాన్ని ఎవడో పట్టుకోలేడు, ఎవడన్నా పట్టుకుంటే అది ఏడుస్తుంది. అలా తిరుగు అంటే నా అన్న క్షమించు అన్నట్ట. అయితే వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ చాక్షుషుడు అనే పేరుతో పుట్టి మనుభవుతో అప్పటిదాకా పదే పదే పరబ్రహ్మ ధ్యానం చేసుకో అన్నాడు. అంటే హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఈ హంస జపం చేసుకుంది. ఇది సమయాచార మార్గ తత్పరుడైన వాడు మానసికంగా ఈ పరమహంస ధ్యానాన్ని చేస్తారు. దీనిలో ఇంకొక సంపుటీకరణ ఉంది, అది ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పకూడదు. మేము లౌకిక ప్రపంచంలో వేదములు నేర్చుకున్న వాడికి ఇంతవరకే పరిమితం, కానీ ఉపాసనా పరులకి పరమహంసలకు సంబంధించిన ఒక ఊర్పు చెబుతారు. ఆ ఊర్పుని తెలుసుకుంటే సోహం అనేటటువంటి జపం తనంత తానే మానవుడు గుర్తిస్తాడు. హంస పరమహంస అని రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పింది హంస మంత్రం. ఈ హంస జపం వల్ల లాభం ఏమిటంటే, హంస పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టి తన శక్తితో పాలు తాగి నీళ్లు విడిచిపెడుతుంది, అంటే నీటిని పాలను వేరు చేస్తుంది, అందుకని దాన్ని హంస అన్నారు. కానీ పరమహంసలు ఏం చేస్తాయి, ముక్కు అందులో పెట్టగానే నీరు కూడా పాలైపోతుంది. కాబట్టి ఇప్పుడు హంస కంటే పరమహంస గొప్పది కదా. సృష్టిలో మంచి చెడ్డ రెండూ ఉన్నాయి. చెడ్డని విడిచిపెట్టి మంచిని సేకరించడం అందరూ చేస్తారు, ఇది సామాన్య లక్షణం. కానీ మంచి చెడ్డ రెండూ కలిసిన సృష్టిలో అడుగుపెట్టి తన శక్తితో చెడ్డవాణ్ణి కూడా మంచివాణ్ణిగా మార్చగలిగితే వాడిని పరమహంస అంటారు. అందుకే రామకృష్ణ పరమహంస, శంకరాచార్యులు వారు పరమహంసలు. వాళ్ళు పరమనీచుల్ని కూడా ఉత్తములుగా మార్చగలరు తమ తపశ్శక్తితో. ఈ పరమహంసకు సంబంధించిన గొప్ప సాధన అనమాట, యోగ సాధన అంటారు దాన్ని. వాళ్ళు అడుగు పెట్టకపోతే ఇంకెంతసేపు జగత్తంతా పాపాలమయ్యో అని తిట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగండి. అందుకని వాళ్ళు అప్పుడప్పుడు విదేశాలకి వాటికి వస్తారు, వచ్చి తమ ప్రవచనాలతో, తమ అమృతం వంటి వాక్కులతో, అమ్మా ఇంతకాలం మనం నిస్తేజంగా బతుకుతున్నాను అనుకున్న వాళ్ళలో తేజస్సు నింపి మంచి ఉత్సాహాన్ని నింపుతారు. చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు మీరు వచ్చాక ఒక 7 పాటు బండి బాబు బూస్ట్ అండి అని. అది మన బూస్ట్ ఒక 1.5 నిమిషాలు ఉంటుంది, అది బూస్ట్ కాదు, ఇది ఇది నిజమైన టేస్ట్, మిగతావన్నీ వేస్ట్. ఇందులో ఉన్నటువంటి అపూర్వమైన దివ్యశక్తి అటువంటిది అనమాట. అటువంటి పరమహంస స్వరూప జపాన్ని చేసుకో అని బ్రహ్మగారు ఈ చాక్షుషుడి యొక్క ఆత్మని ఆజ్ఞాపించాడు. ఇలా జరిగిన కొంతకాలానికి భూమండలంలో ఒక ఇంట్లో ఒక ఆవిడ ఎంతో ప్రేమతో భర్తని పూజిస్తూ నాకు మంచి సంతానాన్ని ప్రసాదించండి అని. వెంటనే ఆవిడికి భర్త దైవానుగ్రహంతో నీకు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. ఆవిడ గర్భవతయ్యింది. పూర్వకాలంలో భర్తలకు ఆ శక్తి ఉండేది, వాడు తపశ్శక్తితో ఉండేవారు కనుక నీకు పిల్లలు పుడతారంటే పుడతారు, పుట్టరు అంటే పుట్టరు. కశ్యపుడు అలాగే చేశాడు కదా వామనావతారంలో, జాయా అన్నట్టు భార్యని. జాయా అంటే
పిల్లవాడికి జన్మనివ్వబోతున్న భార్య, పిల్లల్ని కనే భార్యనేమో జాయ అంటారు, పిల్లల్ని కనకుండా ఉంటే భార్య అంటారు, తేడాది. అందుకని జాయ అన్నాడు, ఆవిడ ఆశ్చర్యపోయింది, వెంటనే వనమరుడు పుట్టాడు. అది రహస్యం. ఇప్పుడు అతడు భార్యని దీవించాడు, ఆమె గర్భవతి అయింది, ఒక కొడుకు పుట్టాడు. పుట్టి 6 రోజులైంది. ఆ పిల్లవాడు ముక్కు మొహం ఏమిటో వీడికి సరిగ్గా అర్థం కావటల్లా, ఎర్రగా ముద్దలం వండేవాడు ఆ పిల్లాడు. నాబాబి నాబాబి ఎంత ముద్దు వచ్చేస్తున్నారో బాబో, ఈయన 6 రోజుల పిల్లవాడిని పురిటావిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని గుద్దులు ఆడుతుంటే వాడికి అన్నవి, ఏమమ్మా ఇంతకుండా చూస్తున్నాను, నాబాబు నాబాబు అంటావు, ఎవరి బాబు నేను, పుట్టి 6 రోజులు అవ్వలేదు పట్టుకు బీకేస్తున్నావు, నువ్వు నన్ను కన్న తల్లిని అంటావు, నేను నీ కొడుకుని అంటావు, ముద్దు వస్తున్నానంటావు, నాకు నీకు ఇంత చేసి ఏముంది, ఏమిటి బంధం? ఇంకా పద్మాగర్ గారు కనీసం అప్పుడప్పుడు వెళ్ళి 7 రోజులు పురాణం అన్నా చెబుతున్నాడు కాబట్టి వాళ్ళతో టచ్లో ఉన్నాడు, నువ్వు నాకు ఏ టచ్లో లేవు, ఈ మాత్రంలోనూ నా మీద ఇప్పించేవిటి అన్నాడు. అనగానే ఆవిడకి మతిపోయి, వీడు మాట్లాడుతున్నాడు ఇది భూతమా పిశాచమా దెయ్యమా అనుకుని అంతలోనే నిజమే నాకు తీస్తే నిజమే, నీకు నాతో ఏమాత్రం బంధం ఉంది, జన్మ జన్మల బంధం ఉన్నట్టుగా నా బాబు నా కొండ అంటావు. అనగా, అయితే నాయన నేను నీ కన్న తల్లిని కదరా, నన్ను నువ్వు ప్రేమించవా, నేను నిన్ను ప్రేమించడం తప్ప అంటే, వచ్చి పిచ్చి తల్లి నీలాంటి తల్లులు నాకు కొన్ని 100,000 మంది అయ్యారు, ఇప్పుడు ఇందులో ఏ జన్మలో ఏ తల్లివో నువ్వు నాకు, ఈ జన్మలో ఈ తల్లి అయ్యావు. ఇంకో రహస్యం చెబుతున్నాను, నన్ను ఒక పిల్లి కాటేయబోతోంది, అది నీకు తెలియదు అన్నాడు. వీడికి ఏదో పిచ్చెట్టిందేమో అని అనుకుని విసిగెత్తి భయం వేసి పిల్లాడు అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది. మీకు ఇప్పుడు ఒక గొప్ప రహస్యం చెప్పాలి ఇక్కడ. ఇది అంత తేలికగా తీసుకోవాల్సిన కథ కాదు. ప్రతి వ్యక్తికి ఇంట్లో సంతానం కలుగుతుందా, సంతానం కలుగుతున్నప్పుడు స్త్రీలకి కాసేపు పరవశత్వం వస్తుంది. ఆ సమయంలో ఈ పుట్టిన పిల్లవాడిని జాతహారిణి అని ఒక దేవత ఎత్తుకుపోతుంది. చాలామందికి నిజం చెబితే గుండెలు బొగుతాయి అనమాట. మన ఇళ్లలో మన పిల్లలు, మన పిల్లలు ఎవరో కదో మనకు తెలియదు. నిజం ఇది. అరుదుగా ప్రతి 10 మందికి ఒక్క వ్యక్తి యొక్క సంతానాన్ని జాతహారిణి మార్చేస్తుంది. నేను ఈ మార్కండేయ పురాణంలో ఉన్న కథ చదవడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా చూశాను నేను. ఒక పురిటి గృహంలో నా కళ్ళ ముందు కుర్రాడు మాయమైపోయి కొత్త కుర్రాడు రావడం చూశాను. ఒక ఆవిడకి మగపిల్లాడు పుడితే మగపిల్లాడు బదులు ఆడపిల్ల రావడం కూడా చూశాను. ఏమో మన పిల్లాడు ఎక్కడ పెరుగుతున్నాడో, మన పిల్లలు ఎవరెక్కడ పెరుగుతున్నారో నిజంగా తెలియదు, కానీ మనం అజ్ఞానంలో మన పిల్లలు అనుకుంటున్నాం. అందుకే ఈ పిల్లాడు, అమ్మా నన్ను పిల్లి కాటైపోతుంది అన్నాడు. కాలమును పిల్లి అనేవారు పూర్వకాలంలో. అనగానే ఆవిడ లోపలికి వెళ్ళిపోయిందా, అదృశ్య రూపంలో అక్కడ జాతహారిణి అంటే పుట్టిన వాడిని అపహరించుకుపోయే ఒక దేవత ఉన్నది. ఆ దేవత కాసు కూర్చుని ఈ పిల్లాన్ని మోసుకుపోయి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారి భార్య దగ్గర పడుకోబెట్టింది. ఆ మహారాజు గారి పిల్లవాడు కూడా 6 రోజులు పిల్లవాడు. ఆ పిల్లవాడిని పట్టుకుపోయి ఊరవతల ఒక దాసీదానికి ఒక పిల్లాడు పుట్టాడు, అక్కడ పడుకోబెట్టింది. ఇక్కడేమో బ్రాహ్మణి ఇంట్లో మొట్టమొదట పుట్టిన పిల్లవాడిని, తల్లిని నువ్వు నన్ను ఎందుకు ముద్దు చేస్తున్నావన్న బ్రాహ్మణ బాలుడిని పట్టుకుపోయి రాజుగారి దగ్గర, రాజుగారి బాలుడిని పట్టుకుపోయి దాసీదార్ దగ్గర, దాసీదార్ దగ్గర ఉన్న పిల్లాడిని మాత్రం గుడ్డుక్కుని మింగేసింది. పాప ఈ వెర్రి తల్లి బడి ఇంట్లో వచ్చి పిల్లాడు కనపడలేదు. అయ్యో పిల్లాడు ఏదో ఏదో అంటున్నాడు అనుకున్నాను, దురదృష్టం వాడు మాయమైపోయాడని ఏడిచింది గుండెలు బాధుకుని. సరే పిల్లి కాటేస్తుందని చెప్పింది కదా, అయిపోయాడు నా పిల్లాడు, అలాగే ఏ పిల్లే పట్టుకుపోయి ఉంటుంది, ఏదో జరిగింది అనుకుంది, దాని విషయం ఏమిటో తెలియక ఏడ్చి ఊరుకుంది. ఇప్పుడు రాజుగారు ఏం చేశాడు, ఈ బ్రాహ్మణ బాలకుడిని రాకూడదని వాడికి నంద అని పేరు పెట్టి ప్రేమగా పెంచాడు. పెంచి ఉపనయనం చేశాడు. నాయన మీ అమ్మకి నాన్నకి నమస్కరించు అన్నారంట పాపం పురోహితులు వారు. ఉపనయనం చేయించాలిగా మరి, అందుకని చక్కగా గుళ్ళో కూర్చోబెట్టి ఉపనయనం చేయించి మీ అమ్మకి నాన్నకి దండం పెట్టన్నారు, ఈ కుర్రాడు ఎందేళ్ళు రాగాలి. అప్పుడు వాడు అన్నాడు, ఏ అమ్మకి ఏ నాన్నకి దండం పెట్టను అన్నాడు. రాజుగారికి మతిపోయి, నీ ఎదురుగుండా ఉన్న మమ్మల్ని పట్టుకుని ఏ అమ్మ ఏ నాన్న అంటావు, లోకంలో వాళ్ళు ఎవడన్నా వింటే అనుమానాలు కూడా వస్తారే, లేనిపోను కూడా, నా తండ్రి నీకు పుణ్యం ఉంటుంది మాకు నమస్కరించంటే. అప్పుడు అతడు, మహాత్మా ఏమనుకోకు నేను నీ పుత్రుడు కాదన్నట్ట, ఇంతప్పటి నుంచి 6 రోజుల నుంచి నిన్ను ఎరుగుతున్నాను, నేను పెంచానరా అన్నాడు ఆయన. నువ్వు పెంచావు, అసలు రహస్యం చెబుతున్నాను నేను, కారణ జన్ముడి నేను. నేను పూర్వకాలం హిమాలయాలలో తపస్సు చేశాను. తపస్సు చేస్తూ చేస్తూ మంత్రోపదేశం చేసిన గురువుని చులకనగా మాట్లాడాను. ప్రాణం పోయినా జీవితంలో మంత్రోపదేశం చేసిన గురువుని ఒక్కనాడు కూడా చులకనగా మాట్లాడకూడదు. గురువు దగ్గర మంత్రోపదేశం పొందాక యావత్ జీవితం ఆ గురువుని మనస్సులో పెట్టుకుని భక్తితో పూజించవలసిందే. అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, అతనిని ధిక్కరించినా, అతని గురించి ఎవరి దగ్గరైనా తప్పు చేసినా, అతనిని సరైన రీతిలో సత్కరించకపోయినా, అటువంటి పాపాత్ముడు భ్రష్టుడు అయిపోతాడు ఎంత గొప్పవాడైనా. నేను వేల సంవత్సరాలు హిమాలయాలలో తపస్సు చేసి కూడా గురువుని సక్రమంగా పూజించకపోవటం వల్ల చిన్న దోషం వల్ల భ్రష్టుండై భూలోకంలో పడ్డాను. అదిగో అలా మీకు కొడుకుగా పుట్టాను. నేను మీ కొడుకుని కాదు, మీ ఊళ్ళో ఉన్న ఒక మంచి వేదపండితుడి కొడుకుని. నన్ను జాతహారిణి అనే ఒక అదృశ్య శక్తి ఎత్తుకొచ్చి మీ ఇంట్లో పెట్టింది. మీ అబ్బాయిని పట్టుకెళ్ళి ఊరవతల దాసీదాని ఇంట్లో పెట్టింది. ఆ దాసీదాని దగ్గర గురుగుతున్నాడే వాడు మీ అబ్బాయి. ఇక మహా అతిరహస్యమైన మాట చెబుతున్నాను, ఆ దాసీదారి పుత్రుడిని తినేసింది జాతహారిణి అనగా అప్పుడు పాపం గజగజ గజగజ రాడిపోయి, రాజుగారు నువ్వు నిజమే చెబుతున్నావు అన్నట్టు. నేను నిజమే చెబుతున్నాను, దీనికి ప్రమాణం బ్రహ్మదేవుడు అనగానే ఆకాశవాణి వీడు చెప్పింది నిజమే, సృష్టిలో తరచుగా ఇలా జరుగుతూ ఉంటుంది, ప్రతి 10 మంది సంతానంలో ఒక సంతానం ఇలా మాయమైపోతుంది, కానీ తమ పిల్లలు మాయమయ్యారని ఎవరికీ తెలియదు. పురిట్లో ఆయన తన కళ్ళ ముందు పుట్టిన బిడ్డ మాయమైపోయినా సరే నా బిడ్డే అనుకుంటారట. అలా అనుకుని మమకారంతో కంచపోతే ఇప్పుడు లేనిపోయిన ఇబ్బందులు కదా, మీరు ఇంటికెళ్ళి మీ పిల్లలని మీ పిల్లలు ఎవరో కాదని బెగ్గెట్టుకోకండి. ఏం చేస్తాం పెంచేసాం అంతే, ఇప్పుడు బెగ్గ పెట్టుకోమని కాదు, గురువుగారు పంపించారు అనుకో. కానీ ఇది సృష్టి రహస్యం. ఇప్పటికి కూడా నేను నిజంగా ఇందులో రవ్వంత అతిశయోక్తి లేకుండా సత్యనారాయణ స్వామి గుళ్ళో చెబుతున్నాను, కొంతమంది శిష్యుల గృహాలలో ఇలాంటివి జరిగాయి. అదృష్టవశాత్తు అమ్మవారి అనుగ్రహంతో ఒకళ్ళిద్దరు దొరికారు, తగ్గినవాడు దొరకలేదు. హాస్పిటల్స్లో కూడా చూసారు మీరు అప్పుడప్పుడు పిల్లలు మాయమైపోతారు, ఇదే కారణం. పిల్లలు మాయమైపోయారని నర్సుల మీద కొడుతున్నా ఆ దిక్కుమాల నర్సుగా ఆ బుద్ధి గుర్తించేది జాతహారిణి అదనమాట. అందుకే ఆసుపత్రిలో కాకుండా ఇంట్లో పురుడు పోసుకుంటే కొంత నయం. ఆ పురుడు పోసుకునే ఇంటి చుట్టూత అమ్మవారి పారాయణో కుంకుమో చల్లితే ఇటువంటి దుర్ఘటనలు జరగవు. అందుకని దుర్గా సప్తశతిని శ్రద్ధగా వినాలి అని పెద్దలు చెప్పారు కారణం అదనమాట. ఇప్పుడు రాజుగారికి ఆ కుర్రాడు నేను తపస్సు చేసుకోవడానికి అడుగు వెళ్ళిపోతాను, నేను విప్రపుత్రుణ్ణి, దాసీదాని దగ్గర పెరుగుతున్న మీ కొడుక్కి మీరు ఉపనయనం చేసి వాడికి రాజ్యం ఇవ్వండి, పాపం దాసీదారి పుత్రుడు మాత్రం చిన్నప్పుడు అది మింగింది కనుక చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ పుత్రుడిని అప్పగించి వీడు తపస్సు పడిపోయాడు. పాపం తల్లి వెంటనే కాళ్ళు పట్టుకుని వెళ్ళి, కుర్రాణి నువ్వు ఎవరు పడిపోయినా నా దగ్గర పెరిగావు, నువ్వేమో హిమాలయాలకు మళ్ళీ తపస్సుకు పోతున్నావు, పూర్వజన్మలో యోగివి, మేము మా అబ్బాయిని తీసుకొచ్చి ఉపనయనం చేసి ఇక్కడ పెంచుకుంటాం అది వేరే విషయం, కానీ మాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి, ఈ జన్మలో మేము కూడా విముక్తి పొందాలి అంటే. అప్పుడు ఆయన అన్నాడు, గురువుని ఎవరినైనా ఆశ్రయించి అతని దగ్గర ఒక మంత్రం పొంది యావజ్జీవితం గురువే మా దేవుడు అనుకోవాలి, అలా అనుకుంటే మీకు ఈ జన్మలోనే మోక్షం ఇస్తాను. ఒక్కసారి మంత్రోపదేశం పొందాక గురుం హుం కృత్య తుం కృత్య ఉల్లంఘ్య ఆజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయోని శతంగత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్కసారి మంత్రం ఇచ్చాడంటే ఆ గురువు పరబ్రహ్మస్వరూపుడు, అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ. అతను ఇచ్చిన మంత్రాన్ని మళ్ళీ వారు మాట్లాడకుండా ఈ మంత్రం సరిపోతుందా అని ప్రశ్నించకుండా యావజ్జీవితం భక్తితో అనుష్ఠానం చేస్తే వాడు ఈ జన్మలోనే మోక్షం పొందుతాడు. ఒకవేళ ఆ గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని శంకించినా, గురువుగారు ఏదన్నా మరి చెబితే చెయ్యమన్నా అటువంటి వాడు ఏమవుతాడో ఇందులో 2 శ్లోకాల్లో చెప్పారు. గురు హుం కృత్య తుం కృత్య, గురువుగారి మీద హుంకరించడం, ఏ నువ్వెంత అని బలకడం. తుం కృత్య అంటే తక్కువ వాడు చేసి మాట్లాడడం, మా గురువు గారు వాడు మా అమ్మ వాడికే వచ్చి వీడికేదో వచ్చినట్టుగా గురువుగారిని ఈ విధంగా తుంకరించి తక్కువ చేసి. ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి, గురువుగారిని ఆజ్ఞని ఉల్లంఘించిన అటువంటి వాడు అరణ్యే నిర్జలేదేసి మంచినీళ్లు పుట్టని అడవిలో, మళ్ళీ అక్కడక్కడ కదా మంచినీటి చుక్క దొరకదట, అటువంటి కేకారణ్యంలో బ్రహ్మరక్షో భవిష్యతి, బ్రహ్మ రాక్షసుడే పుడతాడు అక్కడ, రాక్షసుడే పుట్టి మంచినీళ్ళు కూడా దొరకవు కదా. అయ్యో బాబోయ్ అన్నమో రామచంద్ర ఏడుస్తూ వేల సంవత్సరాలు అలవటించిపోతాడు వాడు. కాబట్టి ఎవరికైనా అలాంటి జన్మెత్తాన్ని కోరుకుంటే చేయొద్దండి, దానికి మార్గం చెబుతాను. కాబట్టి అరణ్యే నిద్యలేదేసే బ్రహ్మరక్షో భవిష్యతి. ఏకాక్షర ప్రదాతారం, ఒక్క అక్షరం ఇచ్చినా మంత్రం మంత్రమే గుర్తుపెట్టుకోండి, మంత్రం అంటే ఎంతే ఉండక్కర్లా, ఒక్క అక్షరమునిచ్చిన కనీసం ఓం అని చెప్పించిన అటువంటి గురువును యహ నా అభిమన్యతే ఎవడు గౌరవించడో సహా వాడు స్వయోనిశతంగత్వ 100 జన్మలకు ఒక్క జన్మ ఎత్తి చండాలత్వమవాప్నుయాత్, చండాలుడై పుడతాడు. అందువల్ల నువ్వు నేను నీకు ఒక అనుష్ఠానం ఇస్తాను, ఈ అనుష్ఠానాన్ని స్వీకరించి యావత్ జీవితం భక్తితో చేసుకుంటే మోక్షం పొందుతావమ్మా అన్నాడు ఈ కుర్రాడు ఈ బ్రహ్మచారి. ఆ వెంటనే అతని దగ్గర ఒక పవిత్రమైన శాశ్వత కైవల్యాన్నిచ్చే వాసుదేవ మంత్రాన్ని పొందింది. తదనంతరం ఇతడు వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయిని దాసీదార్ దగ్గర నుంచి తెప్పించుకుని అసలు రహస్యం దాసీదారికి చెప్పి ఆ పిల్లవాడికి ఉపనయనం చేసి రాజుగారు అతన్ని పెంచి అతనికి పట్టాభిషేకం చేసి అతనికి మళ్ళీ నందుడు అని పేరెట్టారు. ఆ నందుడికి రైవతమును వంశానికి చెందిన ఒక బంగారపు వన్నెలో ఉన్న సుందరీమణినిచ్చి పెళ్లి చేశారు. ఆ ఇద్దరికి ఆత్మరూపంలో అల్లాడిపోతూ బ్రహ్మదేవుడి ఆజ్ఞని తిరస్కరించి యాతన పడుతూ పరమహంస జపం చేస్తున్నాడని చెప్పేమే చాక్షుషుడు వాడు కొడుకుగా పుట్టాడు. బ్రహ్మ చక్షువుల నుంచి పుట్టి పూర్వజన్మ జ్ఞానంతో మంత్ర అనుష్ఠాన బలంతో ఈ ఇద్దరికి పుత్రుడై పుట్టి అతడు పుత్రికి చాక్షుషుడు అని పిలువబడ్డాడు. ఇప్పుడు కళ్ళు కూడా తెరుచుకున్న జ్ఞానోదయం అయ్యింది, గురుభక్తి పెరిగింది, బ్రహ్మని పూజించాడు. ఆ తర్వాత బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, ఇదివరకు నేను తిరస్కరించిన పాపం వల్ల నేను భ్రష్టుండయ్యాను, అందువల్ల ఇప్పుడు నాకు కోరికలు లేవు, ఎప్పుడు గురుభక్తితో ఉండేటట్టు అనుగ్రహించు, మోక్షం ఇయ్యి అన్నాడు. అప్పుడు ఆయన, నీకింత మంచి బుద్ధి పుట్టింది కనుక నీవే ఇప్పుడు లోకాన్ని సరి అయిన మార్గంలో పెట్టగలిగిన చక్రవర్తి అవుతావు, మనువు వై నువ్వు ఆరవ మనువు వై ఈ లోకాలను పరిపాలించు, మన్మంతర కాలం అయిపోయాక తిరిగి నువ్వు వైకుంఠానికి పెడతావని దిగించాడు. అదిగో అతడు ఆరవ మనువు చాక్షుషుడు అనేవాడు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. అతని కాలంలో ఊర్ధరేతస్కుడు అనేవాడు ఇంద్రుడయ్యాడు. ఆ కాలంలో ఋషులు తల్లకిందులుగా తపస్సు చేసేవారట, అంత గొప్పవాడు ఉండేవారు. ఇక ఏడవ మనువు ఉన్నాడు. ఇతని కథ పరమ భగవత్ చరిత్రతో సమానం. ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తంతా భూరి ప్రళయంలో నిండిపోయినప్పుడు, అంటే నీరు తప్ప ఏమీ లేదు, జల ప్రళయంలో ఉంది, ఆ సమయంలో లోకశ్రేయస్సు కోసం విరాట్ పురుషుడు ఒక దివ్యమంగళ రూపాన్ని ధరించాడు. ఆ విరాట్ పురుషుడే శ్రీమన్నారాయణుడిగా వాసుదేవుడిగా పిలువబడతాడు. ఆయన నుంచి ఒక బింబం ఆవిర్భవించింది. ఆ బింబమే సూర్యబింబం, పరమ పవిత్రమైన బింబం. సౌరబింబము, సూర్యబింబము, పోషబింబము, భగబింబము అని నాలుగు పేర్లతో పిలువబడేది అప్పట్లో. అది భయంకరమైన కాంతి అది. ఆ కాంతిని అసలు ఎవరూ తట్టుకోలేకపోయేవారు. ఆయన ఆకాశ మార్గంలో ధగధగా వెలుగుతూ భూమి మీద, ఆనాడు భూమి లేకుండా కేవలం జలం మాత్రమే ఉండడం వల్ల జలాన్ని కొంత పీల్చి భూమండలాన్ని పైకొచ్చేలా చేశాడు. క్రమంగా భూమండలం మీద బ్రహ్మగారి సంకల్పంతో కశ్యపుడు మొదలైనటువంటి మహానుభావులని అందరూ పుట్టుకొచ్చారు. ముందుగా ప్రజాపతులు పుట్టుకొస్తారు ఇప్పుడు బ్రహ్మగారి సంకల్పంతో. మరీచి, అంగిరుడు, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు ఇలాంటి వాడు కొంతమంది. వీళ్ళల్లో మరీచి అనే ఆయనకి కశ్యపుడు అనేటటువంటి ఒక ప్రజాపతి పుట్టాడు. ఆ కశ్యప ప్రజాపతి దక్షుడి కుమార్తెల్లో 13 అదితి, దితి, ఘనత, కద్రువ, సురస వీరందరినీ వివాహం చేసుకున్నాడు. ఇందులో అదితి వల్ల దేవతలు పుట్టారు, అందువల్ల అదితి కొడుకులందరినీ ఆదిత్యులు అన్నారు. దితి వల్ల పుట్టిన కొడుకులు దైత్యులు. మనం రాక్షసులు నిజానికి అనకూడదు వాళ్ళని దైత్యులు అనాలి, ఎందుకంటే ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడకి కూడా పుట్టారు రాక్షసులు. అందుకని ధనువు అని ఇంకో భార్య ఉంది, ఆవిడ వల్ల పుట్టినోళ్ళు దానవులు. వ్యవహారంలో మనం రాక్షసులు, దానవులు, దైత్యులు అందరూ ఒకటంటామే, మైదారు కూడా వీళ్ళలో కూడా ఎన్ని శాఖలు ఉండాలో అన్ని శాఖలు ఉన్నాయి. అంచేత దానవులు వేరు, దైత్యులు వేరు, సురస అనే ఆవిడ కూడా నాగమాత, ఆవిడ పిల్లలు వేరు, మళ్ళీ కద్రువు కొడుకులు కాద్రవేయులు, ఆ పావులు వాళ్ళు వీడు పావులు ఇవ్వడానికి. ఈ పావుల్లో కూడా మళ్ళీ చాలా భేదాలు ఉన్నాయన్నమాట. ఈ పావులకి ఈ పావులకి సంబంధం లేదు, కొడుకు తెచ్చిపోయేవారు. ఇంతెందుకు విప్రుల్లో ఉన్న శాఖలతో వీళ్ళు ఎలా కొడుకు తెచ్చారో ఆ రోజులు అలాగే పడ్డారు కొన్ని బాధలు. సరే మొత్తం మీద ఏది ఏమైతేనేమండి, ఇందులో ఇలా శాఖోపశాఖలు పెరిగాక లోకశ్రేయస్సు కోసం ఆరోగ్యప్రదాత అయిన వాడు, జ్ఞానప్రదాత అయిన వాడు ఒక కొడుకు కావాలి అని సంకల్పం కలిగింది అదితి. వెంటనే కశ్యప ప్రజాపతిని, ఏమండి లోకాలన్నిటినీ మెప్పించే కొడుకు కావాలి, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు కావాలి, జ్ఞానప్రదాత కావాలి, దానికి ఏదైనా ఒక మంచి మంత్రం ఇవ్వమంటే ఎదురుకుండా మార్తాండ బింబం ఉంది కదా, అప్పటికి కేవలం పోషబింబం, భగబింబం అని పిలిచేవారు, ఆ సూర్యబింబాన్ని ధ్యానించు, సూర్యుడే నీ కొడుకుగా పుడతాడన్నాడు ఆయన. ఈవిడ సూర్యుడిని అనుష్ఠానం చేసి మెప్పించింది. ఓం అర్యమాయ నమః, పోషాయ నమః,
భగాయ నమః ఇలాంటి 12 నామాలు ఉన్నాయి సూర్యభగవానుడికి. ఈ ద్వాదశ నామాలని జపించి సూర్యుడిని పూజించగా సూర్యభగవానుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నీ వంటి కొడుకు కావాలంది ఆవిడ. నా వంటి వాళ్ళు ఉండరు, నేనే నీ కొడుకుగా నీ కడుపులో ప్రవేశించి పుడతాను, నేను నీ కడుపులో ప్రవేశించినంతకాలం ఆకాశంలో సూర్యుడు లేని లోటు లేకుండా నా బదులుగా అగస్త్య మహర్షి తాత్కాలికంగా సూర్యుడిగా ఉంటాడు. ఈయన మళ్ళీ పునర్జన్మ ఎత్తాలి కదా, వీళ్ళ అమ్మ కడుపులో ప్రవేశించాలి. అంటే 12 నెలలు ఉండి పుట్టాడండి ఆయన. ఈ 12 నెలలు ఆకాశంలో సూర్యుడు లేకపోతే ఇంకేమన్నా ఉందా? మాయదారిని శానోజీలో 2 రోజులు ఎండ కనబడకపోతే గతగతలాడిపోతున్నాం. అటువంటిది ఏకంగా 12 నెలల పాటు అసలు బ్రహ్మాండమే చీకట్లో మునిగిపోతే ఇబ్బంది. అందుకని నేను నీ గర్భములో ప్రవేశించి పునర్జన్మమెత్తే వరకు నా బదులుగా ఇన్ఛార్జిగా ఉంటాడు అగస్త్యుడు, డ్యూటీ ఆయన చేస్తాడు అని అగస్త్య మహర్షిని తన బదులుగా తాత్కాలిక సూర్యభగవానుడిగా నియమించి ఈయన కశ్యప ప్రజాపతి ద్వారా అతిథి గర్భంలో ప్రవేశించాడు. ఈ 12 నెలలు కూడా అతిథి అన్నం తినలేదట, మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆచమనం చేసేటప్పుడు తాగే జలం తప్ప ఆచమన జలం బుదక్క అన్నది. ఒళ్ళు మండింది కశ్యపుడికి. గర్భవతులు సహజంగా లోకంలో ఉన్నవాళ్ళకంటే ఎక్కువ ఆకలితో ఉంటారు, అన్నం తినాలి, రకరకాలైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి, కొంచెం బలాన్ని పెంచే పదార్థాలు తినాలి, శరీరం పుష్టిగా ఉండాలి. అప్పుడు పిల్లవాడు మంచివాడు పుడతాడు, ఆరోగ్యవంతుడు పుడతాడు. నువ్వేమిటి గర్భవతిగా ఉండి ఉపవాసాలతో కడుపుని మార్చుకుంటావు, కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తావేమిటి, దౌర్భాగ్యురాలా అన్నాడు. అనగానే ఆవిడకి కోపం ఏమాత్రం రాలేదట, భర్త తిట్టిన చిరునవ్వు నవ్వుతూ మార్తో భవా ఆర్తుడవు కావద్దు అంది, నా గురించి నువ్వేమి ఆర్తి పొందద్దు అంది. అలా అనగానే టక్కన ఆవిడ కడుపులతో గుడ్డు బయటకు వచ్చింది. ఆ గుడ్డు చూస్తూ ఉండగా సూర్యభగవానుడిగా మారిపోయింది. అండము అంటే గుడ్డు, మార్త అనగానే అండం వచ్చింది కనుక మార్త అండ మార్తండ అయిందనమాట. అందుకే సూర్యుడు అసలు పేరు మార్తండు. తరువాత మృతమైన అండం పుడుతుందేమో అన్నాడు. మృతమైన అండం కాదది, అందులోంచి పిల్లవాడు పుడతాడు అన్నది. అందుకని మార్తాండు, చచ్చిన గుడ్డు పుట్టదు అని ఆవిడ అండం వల్ల మార్తాండు. మార్తండు మార్తాండు రెండు పదాలు సాధువులే, గుర్తుపెట్టుకోండి. అందుకని నువ్వు భయపడకు బాధపడకు అంది, మార్తాండుడయ్యాడు. మృతమైన అండం పుట్టదు అన్నది, తద్వారా మార్తాండుడయ్యాడు. ఈయన చూస్తుండగా గుడ్డులో నుంచి దివ్యమంగళ విగ్రహం ధరించి, తల్లి తండ్రి మీ పేరు మీదుగా ఇక మీదకి నేను లోకంలో ప్రసిద్ధికి ఎక్కుతాను, మా నాన్నగారి పేరు మీదుగా కశ్యపేయుడు కశ్యపాత్మదుడు అని పిలువబడతాను. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని లోకం ఈ రోజు నుంచి నన్ను ప్రచండుడిగా కశ్యపాత్మదుడిగా కశ్యప ప్రజాపతి కొడుకుగా కీర్తిస్తుంది. ఇక మా అమ్మ పేరు మీదుగా అదితి కొడుకుని గనక ఆదిత్యా అపత్యం పుమాన్ ఆదిత్య, అదితి ఇకారాంత స్త్రీలింగం కాబట్టి అదితే అపత్యం పుమాన్ ఆదిత్య. ఈరోజు నుంచి ఆదిత్యుడని పిలువబడతాను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు వరాలు ఇస్తాను. నేను యథాప్రకారంగా ఆకాశ మార్గానికి వెళ్ళి అక్కడ ఇంతవరకు నా బదులుగా సూర్యుడిగా విధులు నిర్వహిస్తున్న అగస్త్యుడిని పంపి నేను యథాప్రకారంగా సూర్యస్థానాన్ని ఆక్రమిస్తాను అని వారిని దీవించి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులకి నమస్కరించాడు, కానీ పరబ్రహ్మ గనక వారికి ఆశీర్వచనం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషించి రోజు ఆయన పూజించి తరించేవారు. ఆయన పుట్టాక అతిథికి జీవితంలో పెద్దగా దుఃఖం లేదు, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేది. కావాలని ఏదన్నా మనశ్శాంతి కోల్పోవాలి తప్ప ఆయన అనుగ్రహం వల్ల ఆవిడకి ఎప్పుడు అశాంతి ఉండేది కాదు. ఆ సమయంలో ఈ అతిథికి వెళ్ళి కొంతకాలం పోయాక లోకంలో ఇంద్రుడు నా కొడుకే, మొట్టమొదటి కొడుకు ఇంద్రుడు నాకు, వాడు చక్కగా శచీదేవిని పెళ్లి చేసుకుని జయంతుణ్ణి జయంతిని అన్నాడు. తక్కిన దేవతలు కూడా వివాహం చేసుకున్నారు. ఎవరి స్థాయిల్లో వాడు ఉద్యోగాలు చేస్తూ ఒకరు ఆఫ్రికాలో, ఒకరు ఐరోపాలో, ఒకరు అమెరికాలో తొలో చోట స్థిరపడ్డారు. పాపం ఈ కశ్యపాత్మతుడు ఉన్నాడే, సూర్యభగవానుడికి ఇంకా పెళ్లి లేదు ఇంకోటి లేదు అనుకుని కొంచెం జారి కలిగింది. చెప్పారు కదా, భగవంతుడు కొడుకుగా పుట్టి వాడికి పెళ్లి చేసేయాలి,
వాడి వల్ల సంతానం కావాలని కోరిక కలుగుతుంది. ఇదే భూమి మీద ఉన్నంత వరకు మానవ మాయ. ఈ మాయ అంతా ఎంత అని చెప్పడానికి వీలు కాదు. దానికి అదంతా మీరు ఇవాళ రేపట్లో వింటారు. రేపటితో గుర్తవుతుంది కనుక అపూర్వమైన మాయా చరిత్రమే దుర్గా సప్తశతి అంటే.
ఇప్పుడు ఈ మాయలో పడి ఒకరోజున కుమార సూర్యదేవ అని ఆహ్వానించింది. ఆయన పైన సూర్యబింబంగానూ ఉండి అందమైన పురుష రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఏకకాలంలో మండలం మండలంగానే ఉంటుంది. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలడు కనుక కామరూపధారి అయి దివ్య మంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాడు. ఏం మాత ఎందుకు పిలిచామన్నాడు కుమార. ఆశ్రమములకల్ల గృహస్థాశ్రమమే శ్రేష్టమందురార్యులు నీవా ఆశ్రమమున అడుగిడుమా ఆశ్రమమున పొందుమైహిక ముష్మికములు. ఆశ్రమాల్లో కల్లా గృహస్థాశ్రమం చాలా గొప్పదని శాస్త్రం చెబుతున్నది, పెద్దలు చెప్పారు. ఈయనకి అసలు ఆశ్రమాలు ఎందుకు చెప్పండి, ఆయన పరమాత్ముడు. అయినా నీవు కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశించి ఐహిక ముష్మికాలు నీవు పొంది లోకానికి కూడా అందించు అనగా సరే నీ కోరిక తీరుస్తాను, మరి నాకు సరిపోయే గొప్ప సుందరి కావాలి. ఒక్క సుందరి ఉంటే సరిపోదు, నా వేడిని తట్టుకుని నాతో కాపురం చేసే భార్య కావాలి. సూర్యుడు భయంకరమైన ఉష్ణ మండలం, ఆ మండలాన్ని తట్టుకోవాలంటే అవతలవాడికి చాలా శక్తి కావాలి. అటువంటి నన్ను భరించగలిగే స్త్రీని చూడమనగానే విశ్వకర్మ అని దేవశిల్పి ఉన్నాడు, ఆయన కూతురు సంధ్యాదేవి చాలా గొప్పది, ఆ సంధ్యాదేవి నిన్ను ప్రేమించింది, అందుకే నేను ఈ సంకల్పం చేశాను, నువ్వు అన్నవు కనుక నేను మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తున్నానని విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అతను ఒప్పించి విశ్వకర్మ కుమార్తెని సంధ్యాదేవిని సూర్యుడినిచ్చి పెళ్లి చేయించింది. సూర్యుడి పెద్ద భార్య సంజ్ఞ, ఆవిడనే పద్మిని అని కూడా పిలుస్తారు. చాలా గొప్పది ఆవిడ. ఎప్పుడు ఆయన ఎంత వేడిగా ఉన్నా సూర్యుడిని తట్టుకోవడం చాలా కష్టం. ఈవిడ దగ్గర తపశ్శక్తి ఉన్నా ఆ తపశ్శక్తితో కూడా భర్త పక్కన 5 నిమిషాలు కూర్చోవాలంటే తడిసిపోయింది ఆవిడ. ఆవిడ తట్టుకోలేనంత వేడి ఆయన దగ్గర ఉన్నది. మీకు ఇక్కడ రహస్యం ఉంది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి అత్యంత ఆత్మీయుడు కదా, పరమాత్మ. అయినా అదే అర్జునుడికి విశ్వరూపం చూపిస్తే కృష్ణుడు ఆ విశ్వరూపాన్ని చూడలేక అర్జునుడు పిచ్చెక్కిపోయి దిశో నజానే నలభేచ శర్మ అన్నాడు. నాకు దిక్కులు తెలియటం లేదన్నాడు. అందుకనే భగవంతుడు మీకు ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారు దివ్యమంగళ విగ్రహంతో దర్శనం అవ్వడంలా ఇస్తే మీకు అడ్డుపోతాయి. దివ్య నేత్రాలు ఇస్తే తప్ప చూడలేము. పోనీ అర్జునుడికి దివ్య నేత్రాలు ఇచ్చాడు. నాయనా నేను ఇప్పుడు నీకు విశ్వరూపం చూపిస్తున్నాను, ఈ రూపాన్ని ఈ కళ్ళతో చూడలేవు, పేలిపోతాయి కనుక కళ్ళు, అందుకని నీకు విశ్వరూపాన్ని చూడటానికి కావలసిన దివ్య చక్షువులు దివ్య దృష్టి ఇచ్చాను అన్నాడు. దివ్య దృష్టితో కూడా చూడలేకపోయాడు ఆయన. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాం బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాం అనేక బాహూదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప దంష్ట్రాకరాణాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అన్నాడే. పెద్ద పెద్ద కోరలతో దిక్కులన్నిటినీ గమ్యస్తున్న మహాకాంతితో భయంకరంగా ఉంటుంది విశ్వరూపం అంటే. నిజంగా శ్రీమన్నారాయణుడు మన మీద అభిమానంతో ప్రేమతోటో రూపం చూపిస్తే ఆ రూపంలో ఎన్ని తలలుంటాయి. శివముఖం ఉంటుంది, శవముఖము ఉంటుంది, నృసింహముఖం ఉంటుంది, సర్పాకారాలుంటాయి, అగ్నిజ్వాలలు కమ్ముతూ ఉంటాయి, నోటిలో నుంచి వస్తున్న అగ్నిజ్వాలలు ఆ కోరలలో మనలాంటి వాళ్ళమందరం పడి నలిగి బూడిదైపోతూ ఉంటాం. ఈ లోకాలన్నీ అందులోంచి బయటకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి చూస్తే దిశో నజా అనే నాకు దిక్కులు తెలియట్లేదు. ఏది ఏ దిక్కో తెలియట్లా, దిక్కు తోచడం లేదు, విహ్వలమైపోయింది మనస్సు. నా లభేచ శర్మ, నాకు శాంతి లేదు, సుఖం లేదు. కాబట్టి నీ రూపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. ఒక్క క్షణకాలం వివసరమైపోయామన్నమాట. మనం అంటారేంటండి, ఒకళ్ళిద్దరిది కాదు, కోటానుకోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వశిష్ఠాదులే చూడలేకపోయారు ఆ రూపాన్ని. ఒక్కొక్కప్పుడు లక్ష్మీదేవి కూడా ఆయన చూసి తట్టుకోలేకపోయిందిట. ఎంతెందుకు, ఆయన నరసింహావతారం అయితే లక్ష్మీదేవి దగ్గరకు వచ్చింది.
మీ ఆయన నరసింహుడు అయ్యాడు, కాస్త కోపాన్ని ఉపసంహరించుకునేలా చెయ్యి తల్లి అని అందరూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మీరు భాగవతం సప్తమ స్కంధంలో చోట ఎదురుగుండా వచ్చి ఈయన ఆయన కాదు బాబు అని నేను వెళ్ళను. విన్న రూపు కాదు, కన్న రూపులు కాదు, ఇది నేను విన్న రూపం కాదు, ఎప్పుడు చూడలేదు. ఆనందంగా ఉండే ఆ ముఖం ఎక్కడ, ఈ ముఖం ఎక్కడ, ప్రళయార్క బింబం భూపగిది నున్నది కాని నిమ్మోము పూర్ణేందు నిభము కాదు. ప్రళయకాల సూర్యబింబంలో కోపంతో ఉంది ముఖం, అందమైన చంద్రబింబంలో లేదు. బాబో ఈయన ఆయన కాదు అందలేదా మరి. కాబట్టి పరమాత్ముడిని చూడడం చాలా కష్టం. ఆయన కూడా తట్టుకోలేకపోయిందంటే ఇప్పుడు పాపం సంధ్యాదేవి, అప్పటికి ఇంకా పూర్తిగా మహిమలు లేవు. అందుకని సూర్యుడితో పెళ్ళైనా ఆయన వేడి, ఆయన గొప్పతనం తట్టుకోలేక ఇదెక్కడ కలవరా అనవసరంగా పెళ్లి చేశారు అని బెంగ పెట్టుకుంది. పొరపాటు విదేశానికి మొదటిసారి వచ్చినవాడు బెంగెట్టుకుంటాడు అండి, ఇప్పుడు ఇంటికి పోదామా పుట్టింటికని. నా కొట్టి వాడు కొత్తలు అమెరికా వచ్చినప్పుడు రోజు లెక్కెట్టుకునేవాడు అనమాట, ఎప్పటికీ లెక్కెట్టుకుంటున్నా. కాస్త పొద్దున లేస్తే సాయంత్రం, సాయంత్రం అయితే పొద్దున అయిపోతున్నాయి కాబట్టి వేగంగా పర్వాలేదు, కానీ ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేము. మీరు ఉండగలుగుతారు, అందుకే మీరు మహాత్ములు కాదు, అన్నిటికీ అతీతులు వాళ్ళు. ఇక్కడ ఉండగలరా ఇంకా అలాగా. ఒక లాస్ ఏంజెల్స్లో ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళి వచ్చిందనమాట. ఇంకా చూడండి, రెండు రోజులకు ఒకసారి ఉపన్యాసానికి రోజు వచ్చింది, నన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. నేను ఎప్పుడో పాఠం చెప్పాంట కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు అమ్మాయికి, గురువుగారు మిమ్మల్ని చూశాక అమ్మ బాబాయ్ ప్రాణం లేచి వచ్చిందండి. ఎవడో కనపడటం, ఆయన పొద్దున ఇంట్లో పోయి పారేసిపోతాడు, తాళం తీస్తే కుయ్యి కుయ్యిలు పడుతున్నది, అదేదో ఏమో మొత్తం మీద తలుపు తీస్తేట వెంటనే పరిగెత్తు పోలీసు వాళ్ళు వస్తారు తీయద్దు అన్నట్టు వాళ్ళు ఆయన. ఎందుకంటే పాపం ఇవ్వండి, ఎవరేం చేస్తారు అమ్మాయి కూడా తెలియదని. అందుకని అందుకని భయం వేస్తుందండి ఇంట్లో కూర్చుని, ఎప్పుడు ఇంటికి పోదాం అనేది. అమెరికా సంబంధం, అమెరికా సంబంధం అని కానీ అనవసరంగా చదువుకున్న రోజుల్లో వెంకెట్టుకుని చేసుకున్నాను మరీ కావాలని చిచ్చిచ్చి. ఇంక నేను మా వాళ్ళందరికీ చెప్పాను అమెరికా సంబంధం వద్దని చెప్పి, ఆవిడ వెంకెట్టుకుని. నేను చెప్పింది మూడేళ్ల క్రితం, ఇప్పుడు ఈ మధ్యన అలవాటు అయిపోయి ఇంటికి కడతా ఇంటికి వెళ్ళరండి అని. అలవాటు అయితే ఆ రొచ్చు కూడా అందంగా ఉంటుంది. ఇటువంటి ఊళ్ళల్లో మీలాంటి మంచి వాళ్ళ తోట అయితే ఇక బెంకే పెట్టుకోకరు మొత్తం అది ఏది ఏమైతేనేమో లేండి. కానీ అనుక్షణము ఈవిడ ఎందుకు ఈ సూర్యుడిని పెళ్లి చేసుకున్నాను రా బాబో, ఈ తపనం భరించలేకపోతున్నాను, ఈ వేడి భరించలేకపోతున్నానని బెంగ పెట్టుకునేది పాపం వేరే తల్లి. సరే ఏమైతేనే మొట్టమొదట కొడుకు పుట్టాడు అతనికి, వివస్వాన్ అంటే సూర్యుడు, వివస్వాన్ అనేవాడి కొడుకు గనక వైవస్వత అన్నారు. మొదటివాడు వైవస్వతమును ఆయన. ఆ తర్వాత కొత్త కాలానికి ఆవిడ ఒక రోజున భర్త పిలవగాని ఆయన కేసు చూడలేక ఇలా తలకే ఉంచుకుని చిట్లించుకుంది, బాబాయ్ ఈ వేడి తట్టుకోలేకపోతున్నానని. దాంతో ఆయన ఆగ్రహం కలిగి, నన్ను చూచి ముఖం వాంచావు, తలకాయ వంచావు, కళ్ళు చిట్లించావు, కాబట్టి లోకాలకి కళ్ళు మూసేలా చేసి దరిద్ర కొడుకుడు పుట్టి అందరి చేత చెవాట్లు తింటాడు, ధర్మమూర్తి అవుతాడు, నా వల్ల ధర్మమూర్తి అవుతాడు, నీ దోషం వల్ల అతడు లోక కంటకుడు అవుతాడు అన్నాడు. దాంతో రెండోడు యముడు పుట్టాడు. అందుకని ఆవిడ చేసిన పొరపాటు వల్ల వరప్రాణం తీసేవాడు వాడు పుట్టాడు, వాడు వాడు వారే ఉన్నారు, వజ్రం మనం అయిపోతాడు. కానీ ఆయన వెంటనే వరం ఇవ్వడం వల్ల పరమధర్మమూర్తి అంతటి ధర్మాత్ముడు వరకుడు ఉన్నాడు, ధర్మం విషయంలో కఠోరంగా ఉంటాడు అన్నమాట ఆయన. అబ్బా యమధర్మరాజు అంటే ఈ సృష్టిలో సమవర్తి అని పిలువబడేవాడు ఆయన ఒక్కడే. కన్న కూతుర్ని కూడా ప్రాణం తీసి పట్టుకుపోయినవాడండి ఆయన, వేళ తప్పితే ఎవరినైనా తీసుకుపోతాడు. అటువంటి ధర్మాత్ముడు రెండోవాడు యమధర్మరాజుగా పుట్టాడు. ఇంకా తరువాత ఒక కూతురు పుట్టింది. ఈ పుట్టడానికి ముందు మళ్ళీ ఈవిడ భర్త పిలవగాని ఇలా తలకే పక్కకి చూపుకుని మళ్ళీ వెనక్కి వీపు చూపించింది. వీపు చూపించావు కనుక చెంచలముగా నా దగ్గర అటు ఇటు ఊపుతున్నావు కనుక శరీరాన్ని, నీకు చెంచల ఏను కూతురు పుట్టుగాక అన్నాడు. అందుకే నదీది యమునా నది పుట్టింది. ఎప్పుడు చెంచలమే ఆవిడ, వంకర టెక్కరగా నడుస్తుంది, సక్రమంగా ఉండదు. ఈ విధంగా వైవస్వత మనువు, యమధర్మరాజు, యమునా నది ముగ్గురు పిలగొట్టారు. అప్పటికి ఇంకా యమున నది కాదు, వైవస్వతుడు మరువు కాదు, ఎవుడికి ఇంకా యమలోకానికి పట్టాభిషేకము జరగలేదు, పిల్లలు పుట్టారు. ఈ ముగ్గురు పిల్లలు పుట్టగానే ఇంక ఈవిడికి భయం వేసింది. తరచుగా ఈయన రమ్మంటాడు, ఆయన దగ్గరికి వెడితే వేడి, ఏమన్నా అంటే శాప పెడతాడేమో, ఇటువంటి దిక్కుమాలతో కాపురం ఎందుకని వెంటనే ఏం చేసింది. ఒక రోజున తన మహామహిమతో తన నీడకి ప్రాణం పోసింది. సంస్కృతంలో నీడని ఛాయ అంటారు. ఛాయకి ప్రాణం పోస్తే ఆవిడ ఛాయే కదా, అచ్చం అలాగే ఉంది. ఈ ఛాయాదేవి లేచి నిలబడి, అక్కయ్యా నీ నీడనైన నాకు ప్రాణం పోసి రూపమిచ్చావు, నీలాగే ఉన్నాను, నన్ను ఎందుకు సృష్టించావంటే నేను నా భర్తతో కాపురం చేయలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, ఒక్కరోజు కూడా ఆయన నాకు
మరో చోటుకు వెళ్ళడానికి అవకాశం ఎట్లా అంటే లీవులు లేవు, సీఎల్స్ లేవు, అందువల్ల నేను ఆయన దగ్గర ఉండలేకపోతున్నాను. నువ్వేమనుకోకుండా నా వదులు అతని దగ్గర కాపురం చేసి నన్ను వదిలేయండి. నువ్వు నీడవు కదా, నీడకి వేడి ఉండదు, నాకంటే వేడి తట్టుకోలేని దరిద్రపు స్థితి. నీకో నీడవి కనుక ఎంత వేడైనా నీకోటే. అనగా అక్కయ్య కాదనను, నేను నీడని, అచ్చ నీలాగే ఉన్నాను, నాకు వేడి వల్ల ఏ విధమైన బాధ ఉండదు, కాబట్టి ఆయన దగ్గర ఉండడానికి అభ్యంతరం లేదు. కానీ ఎంత ఆలోచించినా నీడ నేడే స్వతసిద్ధ రూపం, సహజ రూపం సహజ రూపమే. ఇవాళ కాకపోతే రేపైనా భర్త గారికి అనుమానం రాకపోతుందా? అప్పుడు నువ్వెవరు అడిగితే ఏం చెప్పను అంటే ఆయనకేమనుమానం వస్తుందమ్మా, మన ఇద్దరం సీతాగీతలో ఉంటాం, గంగామంగలాగా అంచేత ఏం పర్వాలేదు అన్నది అని ఈవిడంటే అలా అని ఊరుకోవడానికి వీల్లేదు. ఆయన మహాత్ముడు, ఏదో ఒకనాడు అనుమానం రాకపోదు. అనగా నిన్ను శపిస్తాను నిజం చెప్పు అని భర్త ధిక్కరించేంత వరకు, గట్టిగా నిలదీసేంత వరకు నిజం చెప్పకు, అంతగా మించిపోతే అప్పుడు నీవు నిజం చెప్పు అనగానే తథాస్తాడు, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని పిల్లలకు వెళ్ళి చెబితే వాడు ఒప్పుకోరు కనుక ఇది రహస్యం, రహస్యంగా మరిద్దరి మధ్యలోనే ఉంచని అక్కడి నుంచి బయలుదేరి పుట్టింటికి వచ్చింది విశ్వకర్మ దగ్గరికి. ఎన్నాళ్ళైనా ఇంట్లోనే ఉండి కదలకపోయేసరికి ఆయనకు అనుమానం వచ్చి, ఏమమ్మా అల్లుడి గారితో ఏమైనా గొడవ పడ్డావా, ఏమిటి లేనిపోయిన గొడవ, ఎందుకని పుట్టింటి నుంచి తిరిగి అత్తవారింటికి వెళ్ళడం లేదంటే ఏదో లేని అన్నగారు ఇక్కడ ఉంటానంది, ఎక్కువ కాలం ఉండకూడదమ్మా. పూర్వకాలంలో ఎవరైనా ఇంటికి వచ్చేస్తే అత్తారింటికి పొమ్మని వారు ఏంటో తల్లిదండ్రులు, నువ్వు ఇక్కడే ఉండిపో, అవసరమైతే వాడికి విడాకు నోటీస్ పంపుదాం అనేవారు కాదు అప్పట్లో పాపం, వాళ్ళు ఒక అమ్మాయి అనుకుంటాం కదా. ఆ బంధం అటువంటిది, ఆ జ్ఞానం అటువంటిది, పరస్పరమైన ఒక అపూర్వమైన భావం అది. అందుకని అమ్మా మహాత్ముడైన సూర్య భగవానుడు ఎల్లారి భర్తను విడిచిపెట్టి శాశ్వతంగా పుట్టింట్లో ఉండకూడదు, కాబట్టి నా మాట విని ఇంటికి తిరిగి వెళ్ళిపో అంటే, అలాగే నేను బయలుదేరి ఈ పుట్టింట్లో ఉండలేదు, ఈయన ఉండనివాడు అక్కడికి అత్తవారింటికి వెళ్ళి భర్త దగ్గర ఉండలేక ఉత్తర కురుక్షేత్రానికి వెళ్ళిపోయి కురుభూములలో ఆడుగురం రూపంలో రోజు ఓం సూర్యదేవాయ నమః అని జపం చేయడం మొదలెట్టింది. అక్కడ కూడా మళ్ళీ భర్తనామే, పొరపాటున ఇంకో దేవత మంత్రం కాదు, ఓం సూర్యాయ నమః అని జపం చేసుకోవడం మొదలుపెట్టింది. ఈలోపు ఇక్కడ ఛాయాదేవి అచ్చం సంజ్ఞాదేవిలాగే నటిస్తూ సూర్య భగవాను మెప్పించింది. కొద్ది రోజులు సంజ్ఞాదేవి పిల్లల్ని వైవస్వత మనువుని, యముణ్ణి, యమునానదిని ముగ్గురిని ప్రేమగానే పెంచింది. క్రమంగా సూర్యుడి వల్ల ఈ ఛాయాదేవికి ఒక కొడుకు పుట్టాడు, సావర్ణి. అచ్చం సూర్యుడి వంటి వర్ణముతో పుట్టాడు, సవర్ణస్య భావ సావర్ణి. సూర్యుడు ఎలాంటి బంగారపు రంగులో ఉంటాడో ఆయన కూడా అదే రంగులో ఉండడం వల్ల ఆయనని సావర్ణి అన్నారు. ఈ కొడుకు పుట్టిన కొద్ది రోజులకి మళ్ళీ రెండవ కొడుకు పుట్టాడు. ఆయనంటే ఇక లోకం అంతా అట్టుడిగిపోదటండి. ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లోకి బయటికి రావడానికి 7.5 పడుతుంది, మెల్లిగా 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 పెడతాడు, అంత మందగమనంతో పెడతాడు. అందుకని ఆయనకి శనై చరతీతి శనైశ్చిర, మెల్లగా పెడతాడు కనుక శనైశ్చిరుడు అని పేరు పెట్టారు. శనైశ్చిరుడు, శని, ఇవన్నీ ఆయన పేర్లు. మరీ మందుడు కనుక అంత వెళ్ళిగా పెడతాడు కనుక ఉపన్యాసం 6:30 రమ్మంటే 8:30 వస్తారు చూడండి, 7 కంటే 9 అదన్నమాట. అలాగ ఆయన ఎక్కడికన్నా అంత వెళ్ళిగా వెళ్ళేవాడు. అందుకని ఆయనకి మందహ అని పేరెట్టారు. ఈ ఇద్దరు పుట్టాక అంత షరామాములే సూర్యుడికి, ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనమాట. ఇక్కడ కూడా అంతే, సావర్ణి, శనైశ్చిరుడు, ఆపై ఒక కూతురు పుట్టింది, ఆవిడకి తపతి అని పేరెట్టారు. తపతి అనేది అంటే ఆవిడ అనమాట, అంటే యమునా నది, తపతి నది, ఇద్దరు మనువులు, వైవస్వత మనువు, సూర్య సావర్ణి మనువు. ఒక ఆయన యమధర్మరాజు గారు, ఆయన ప్రాణం తీస్తాడు, శనైశ్చిరుడు ఈయన కూడా ఒక స్థాయిలో ప్రాణం తీస్తాడు. ఈ విధంగా ఇటు ముగ్గురు అటు ముగ్గురు పుట్టారు. ఈ ముగ్గురు పిల్లలు పుట్టగానే అప్పటిదాకా సవతి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసిన ఈమె కూడా పక్షపాత ధోరణిలో గడిపోయి వాళ్ళని హింసించి వీళ్ళని ప్రేమగా చూసేది. కింద ఆదివారం ఫ్రిడ్జ్లో పెట్టిన వంకాయ కూరనే 7 రోజు వేడి చేసి వెలగ పెట్టేది, కుళ్ళిపోయిన కూర. తన కొడుకులకి తాజా కూరలు పెట్టేది, కొత్త పులిహార వెలగ పెట్టేది, బూజొచ్చిన పాత పులిహార వాళ్ళకి పెట్టేది. ఈ విధంగా ఫ్రిడ్జ్ పోతుకంతా అక్కడ అటు వెళ్ళింది, లేటెస్ట్ అంతా వెళ్ళకి వెళ్ళింది. లేటెస్ట్ వల్ల వెళ్ళక టేస్ట్ వాళ్ళకేమో వేస్ట్. ఓ రోజున యముడికి మండింది, అన్నయ్య ఏంటిది ఈ ఆహారం, ఏమిటి ఈ పెట్టడం విధానం బాగాలేదు, అన్నిటికీ మించి ఆవిడ పూర్వంలాగా ప్రేమగా చూడటం లేదు, ముఖం చిట్లించుకుంటుందంటే, తమ్ముడు నువ్వు ఇప్పుడు గుర్తించావు, నేను ఎప్పుడో గుర్తించాను చాలా కాలం క్రితమే, మన తల్లి వలే ఉంది కానీ ఈమె తల్లి కాదు, మారు మాట్లాడకుండా ఒప్పుకోవలసిన నిజం ఇది, ఎవరైనా సరే ఈవిడ మనకి మారక తల్లి, కపటి, వేషం మాత్రం అచ్చం మన తల్లిలాగే ఉంది, ఉల్లి ఉల్లే మళ్ళీ మళ్ళీ అన్నాడు. అయినా ఎవడు ఇంకా పూర్తిగా నమ్మలేక పరీక్షిద్దాం అనుకుని ఒక రోజున ఒక పాచిపోయిన అశుద్ధమైన ఆహారాన్ని తల్లి పెట్టింది. దాంతో కోపం వచ్చి, మీ వాళ్ళందరికీ తాజా పదార్థాలు పెడతావా, నాకు ఇలా పెడతావా అని గబ్బుకు తొందరపడి నోరు తూలి ఎడం కాలెత్తి తన్నబోయాడు. వెంటనే ఆవిడ ఆక్రహోదగ్గురాలి, నీకు గురుండకు సూర్యునకే కమలాక్షి నవ్వుతూ, నీ తండ్రి సూర్యభగవానుడిది, నేను భార్యని, నీకు తల్లిని అనలేదు ఆవిడ. చూసారా టెక్నిక్ అక్కడ, మీ అమ్మనరా అనలా, అక్కడ కూడా నీ తండ్రి అయిన సూర్యుడికి నేను భార్యని, అటువంటి నా మీద కాలెత్తుతావా, నీ కాలు కుళ్ళి ముక్కలు ముక్కలై తెగి నేల మీద పడిపోగాక అని చెప్పించింది. దాంతో వీడు అడిగిపోయి పరుగు పరుగును వెళ్ళి, తండ్రి ఇది ఒక అత్యద్భుతం పుచరిత వినుమా, తండ్రి ఇది ఒక ఆశ్చర్యకరమైన చరిత్ర విను, ఎక్కడైనా ఏ తల్లి అయినా కొడుకు ఎన్ని తప్పులు చేసినా వాడిని చెప్పిస్తుందా చంపుతుందా, అటువంటిది ఇవాళ మా అమ్మ నేను ఎడంకాలెత్తి తన్నపోతే నా కాలంతా కుళ్ళిపోయి మాంసం ముక్కలు ముక్కలుగా కింద పడుతూ ఉండగా మోకాలు దాకా తెగిపోయి కింద పడాలని చెప్పించింది. ఇది మా తల్లి కాదు, మనువు కూడా చెబుతున్నాడు ఈమె మా తల్లి కాదని, విచారించి విషయంలో ఏదన్నా నాకు మార్గం చూపించాలన్నాడు. అప్పుడు సూర్యుడు, నాయన అమ్మ శాపం పెడితే అనుగ్రహించాలి, ఈ క్షణమే నీ కాలిని కుష్ఠరోగం అనే ఒక రోగం ఆవహించి ఆ శరీరం అంతా కుళ్ళిపోయి మచ్చలతో అందరూ చూస్తూ ఉండగా క్షణాల మీద మాంసం ముద్ద కింద పడిపోతుంది, ఆ తర్వాత మోకాల వరకు కాలు దిగి కింద పడుతుంది, అవగానే నా కేసు తిరిగి భక్తితో ధ్యానం చెయ్యి ఆరోగ్యం ఇచ్చే శక్తి నాది కనుక నీకు మళ్ళీ కాలు ఇస్తానన్నాడు. సరే కాలు దిగి కింద పడిపోగానే మళ్ళీ ఈయన సూర్యుడిని ధ్యానించాడు, కాలు యథాప్రకారంగా వచ్చేసింది. మోకాలు ఎప్పుడు వచ్చినా ఈ చేతులు విరిగినా ఇలాంటప్పుడు సూర్యుడిని భక్తితో ధ్యానం చేస్తే అటువంటి వాడికి తప్పక ఆరోగ్యం తిరిగి వస్తుంది, అద్భుతమైన రీతిలో వాడికి పూర్వం ఉన్నదానికంటే అవయవములు సుష్ఠుగా తయారవుతాయి. ఇప్పుడు యముడికి యథాప్రకారంగా పాదం వచ్చేసింది. అప్పుడు సూర్యుడు ఛాయాదేవి దగ్గరికి వెళ్ళి, కాశిత్వం బ్రూహి, నీవెవరవి చెప్పు అన్నాడు. అదేంటండి, ఎన్నాళ్ళుగా నాతో ఉండి నన్నెవరని అడుగుతున్నారు, నాకు గ్రీన్ కార్డు కూడా వచ్చిందిగా, నేనండి మీ భార్యని సంధ్యని అంది. సంధ్యలా కనపడుతున్నావు కానీ నువ్వు సంధ్యవి కాదని నాకు అర్థమవుతోంది, నిజం చెబుతావా లేదా అన్నాడు. కాసేపు బుకాయించింది. చివరికి నిన్ను భస్మం చెయ్యమంటావా, శాపం పెట్టి నాశనం చెయ్యమంటావా, లేక నిజం చెబుతావా అన్నాడు. అప్పుడు ఆవిడ ముడిగిపోయి, నేను నిజంగా నీ భార్య సంధ్యను కాదు బాబోయ్, సంధ్యాలేదు నేడని, నీడనైన నాకు ప్రాణం పోసి ఛాయా అని పేరు పెట్టి ఇక్కడ నీకు అంటగట్టి వెళ్ళిపోయింది, నీ భార్య నీ వేడి తట్టుకోలేక వెళ్ళిపోయింది, నన్ను ఏం చేయమంటావు అంది. అప్పుడు ఆయన, ఈ భార్యని ఏమనలేక నీ తప్పే ఉంది, నన్ను కట్టుకున్న భార్యే నా ఉష్ణోగ్రత తట్టుకోలేక భూమండలానికి వెళ్ళిపోతే మధ్యలో నిన్నేమంటాను. సరే ఇక మీదట ఆయన బుద్ధి తెచ్చుకుని పిల్లల్ని ఇప్పుడు శపించకు అని హెచ్చరించి మహావేగంగా ఒకటా పుట్టిన దివ్యమంగళ విగ్రహం ఒకటి ధరించి ఒక రూపం ధరించి చెప్పాక సూర్యుడు కామరూపం ధరించగలడు కనుక విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి మామా ఇలా రమ్మన్నాడు. విశ్వకర్మ వచ్చాడు. ఏమయ్యా నీకు ఏమైనా న్యాయమైంది, నీ కుమార్తె సంజ్ఞలేమి నన్ను విడిచిపెట్టి ఏళ్ళు అయిపోయింది, ఇన్నేళ్లుగా పుట్టింట్లో ఉంటే మాట వరసమైన అత్తవారింటికి వెళ్ళమని చెప్పవలసిన బాధ్యత నీకు లేదా అన్నాడు. అంటే ఈయన తెల్లబోయి, నా దగ్గరకు వచ్చిందయ్యా మీ ఆవిడ, 3 నెలలు నా దగ్గరే ఉంది, తర్వాత నేను బుద్ధి చెప్పి పంపానే నీ దగ్గరికి రాలేదంటే రాలేదు మామయ్య అన్నాడు. ఇప్పుడు ఈయన తెల్లబోయి, సరే ఎక్కడుందో వెతుకుదాం అది వేరే విషయం, కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోను, నిన్ను ఏదో రకంగా నా కూతురు తిరిగి చేరుతుంది, కానీ ఎంతకాలం ఉంటుంది, నీ వేడి ఉన్నంతకాలం ఆవిడ నీతో కాపురం చేయలేదు, ముందు నీ ఉష్ణోగ్రత తగ్గించుకో అన్నాడు. ఆ ఉష్ణోగ్రత ఏదో తగ్గించే బాధ్యత నీది అన్నాడు మళ్ళీ మామగారి మీద. ఎందుకంటే విశ్వకర్మ దగ్గర గొప్ప శిల్పచాతుర్యం ఉంది. వెంటనే విశ్వకర్మ సూర్య భగవానుడి బింబాన్ని ఒక చట్రంలో బిగించాడు. అంటే అందరూ అనుకున్నట్టు ఈ చట్రం అని కాదు, అక్కడ యోగాభ్యాసంతో అంతటి భగవంతుడిని తన శిరస్సు మీద సహస్రార కమలం మీద ఆవాహన చేశాడు. ఆవాహన చేసి ధ్యానంతో ఈ సూర్యకాంతిని పరుర్రని సానబట్టినట్టుగా పట్టి ఇప్పుడున్న సూర్యుడికి ఉన్న శక్తి ఇప్పుడు కేవలం 10% ఉంది, ఇంకా 90% ఎక్కువ ఉండేది పూర్వం, ఆ 90% కిరణాలని కత్తిరించి వెడిగిలాగాడు.
యోగాభ్యాసంతో ఈ 90% కిరణాల నుంచి సూర్య భగవానుడికి అంకుశము, అమ్మవారి చేతిలో పాశం. అమ్మవారి చేతిలో ఉంటుంది చూసారా, క్రోధాకార అంకుశ్వజ్జుల రాగస్వరూప పాశాఢ్య. ఆ పాశం అంటే సూర్య భగవానుడి కాంతి. శ్రీ మహావిష్ణువుకి చక్రం, శివుడికి సోలం, బ్రహ్మకి కమండలం, శ్రీ కుమారస్వామికి శక్తి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధంగా తయారు చేసి ఈ కిరణాలని తాను కూడా యమధర్మరాజు కోసం ప్రత్యేకంగా కొన్ని పాశాలు తయారు చేసి పక్కన పెట్టి ఆ తర్వాత మహాత్మా సూర్య భగవానుడా అల్లుడా, ఎంతో పూర్వం నీ శరీరంలో ఉన్న కాంతిని వేడిని 90 పాళ్ళు బయటికి లాగాను, ఇక 10 పాళ్ళు మాత్రమే మిగిలాయి. ఈ 10 పాళ్ళతో ఉండడం వల్ల ఇక నా కూతురు నిన్ను చూసి భయపడదు, నువ్వు ఆవిడికి పెద్ద వేడిగా అనిపించవు. ఇప్పుడు రోజు ఇక్కడ ఉండే మీకు ఈ బయట చల్లదనం చల్లదనం, నాకంటే చల్లదనం కానీ గిజగిజలాడిపోతున్నాను కానీ. కాబట్టి అనుభవించడానికి అలవాటు అయిపోతే వేడి వేడి కిందే ఉంటుంది, చల్ల చల్లగానే ఉంటుంది. అందువల్ల నీకు ఇక బెంగ ఉండదు పో అన్నాడు. ఇప్పుడు వేడి తగ్గించుకున్న సూర్య భగవానుడు తన భార్య ఎక్కడుందా అని దివ్య దృష్టితో చూశాడు. కురుక్షేత్రంలో ఆడగుర్రం రూపంలో వెనక కాళ్ళు కిందకి పెట్టి, ముందు కాళ్ళు ఇలా నిటాలుగా పెట్టి, ఎప్పుడు కుక్కలు అప్పుడప్పుడు కూర్చుంటే చూడండి అలా కూర్చుని, ఓం సూర్య